జై మహాకాల్. ఇది జూలై 21, 2004 ఉదయం 10:30 జరిగిన దత్త గ్రూప్ క్లాస్. జై జై మహాకాల్.
మేము దాన్ని చేసుకుంటాము అనేటువంటి దత్తావతారాల కాలము శ్రీపాద శ్రీవల్లభుల నుంచి సరస్వతి స్వామి వారి దగ్గర నుంచి మాణిక్య ప్రభువు అక్కల్కోటు, దాని తర్వాత షిర్డి సాయి. ఇవి ఐదుగురు టైమ్స్ నోట్ చేసుకోండి. బర్త్ టైమ్ ఎప్పుడు పుట్టారో నోట్ చేసుకోండి. మీరు భారతదేశంలో అప్పుడు ఎవరు రాజులు, వాళ్ల పరిపాలనా వ్యవస్థలో ఏమైనా మార్పులు వచ్చాయా, వీళ్ళ అవతారం ముందు వీళ్ళ అవతారం తర్వాత వాళ్ళ మాటలలో, అక్కల్కోట స్వామి చరిత్రలో ఒక సంఘటన మీకు చెప్తాను. ఆయనకి ఒక చిన్న ఆట ఆడుతూ ఉండేవాట. సిరంగులు ఉంటాయి కదా తుపాకులు, దాంట్లో తల పెట్టి తీస్తూ ఉండేవాట. ఏం స్వామి మీరు చేస్తున్నారంటే సిపాయిని తయారు చేస్తున్నాను అన్నట్టు. ఏ సిపాయిలు? భారతదేశ స్వాతంత్ర పోరాటానికి కావాల్సిన వాళ్ళని. మీరు ఆ దత్త చరిత్ర ఆ రాజరిక వ్యవస్థతో పోల్చి చదువుకుంటే తప్ప వాళ్ళ గొప్పతనం అర్థం కాదు. మీరు ఆ నోట్తో అనిస్తారు రాజాదిరాజ అఖిలాండి కోట బ్రహ్మాండ నాయక, మీకు అసలు అర్థం అవటం లేదు. వాళ్ళ చరిత్ర నిజంగానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు. వాళ్ళు కేవలం పృథ్వీ గ్రహం కోసం మాత్రమే అవతరించలేదు. వాళ్ళు అదృష్టం ఏంటి అంటే వాళ్ళ అవతారాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం గల ప్రాణులు భూమి మీద ఉన్నాయి. ఇంకా మిగతా ఏ గ్రహం మీద కూడా ఆ లాజిక్, ఆ రేషనల్, ఆ బుద్ధి ఉన్నటువంటి ప్రాణులు లేవు. ఈ అవతారాలు ఎందుకు వచ్చాయి అన్నది ఇంతటి బుద్ధి ఉన్నా లేకపోయినా వస్తాయి. అవి చేసుకునేటటువంటి పని చేసుకుంటూ పోతాయి. ఇది చాలా స్పష్టంగా మనం గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకోకపోతే వ్యభిచారిణి భక్తి అని ఏదైతే నారదుడు భక్తి సూత్రాల్లో చెప్పాడు, ప్రాస్టిట్యూషన్ ఆఫ్ గురుస్. గురువుల్ని మనం అతి నీచంగా ఉపయోగించుకునేటటువంటి అతి నీచ స్థితికి దిగజారిపోయి ఉన్నాం. మనం ఉపయోగించుకుంటారేమో అనొద్దు, దిగజారిపోయి ఉన్నాం. కనీసం ఆ తప్పు చేయం. ఇంచేతంటే గురుద్రోహము, యతిద్రోహము, రాజ్యద్రోహము, ఇవి మూడు ద్రోహాలు ఉన్నాయి. రాజ్యద్రోహము అంటే ఆ దేశకాల పరిస్థితులకి అనుగుణ్యమైనటువంటి, ఇది నియమం ఉంటుంది కదా, దాన్ని ఉల్లంఘించటం రాజ్యద్రోహం. యతిద్రోహము తన మానానతను సమాజంతో సంబంధం లేకుండా భగవత్ చింతనతో ఎక్కడో అడవిలో ఏదో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు యతులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలగటం, సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళి నువ్వు దమ్ముంటే నువ్వు ప్రూవ్ చేసుకో నీ శక్తిని. పాప ఆయన చాలా మర్యాదస్తుడు సత్యసాయిబాబా. అసలు నీకు ఎందుకు ప్రూవ్ చేయాలని ఉంటే ఏమంటాడు వీడి కొవ్వూరుగాడు వాళ్ళు, వైషుడి ప్రూవ్, నువ్వు అవడవయ్యా అసలు నేను అంటే పోయిండేవారు వాళ్ళు. కానీ ఆ ఉదాత్తత, చరిత్ర యొక్క ఉదాత్తత ఏంటంటే ఆయన ఆ మాట అనలే. మనకి గురువుల యొక్క ఉదాత్త చరిత్రత మనకి ఎందుకు అర్థం కాదంటే మనం భ్రష్టపట్టి ఉన్నాం గనక. మన కళ్ళజోళ్ళు ఆ భ్రష్ట కళ్ళజోళ్ళు కనుక మనం చూసేదంతా కూడా అదే కనిపిస్తుంది. చెత్తా చెదారం ఎర్ర కళ్ళజోడు పెట్టుకుంటే ఒకచోట రామాయణ గానం జరుగుతుంది. ఆయన ఒక చాలా భక్తుడు, ఆ గానం చేస్తున్నటువంటి వ్యక్తి, ఆ కథ చెప్తున్నటువంటి వ్యక్తి. ఆయన అశోక వృక్షం కింద సీత ఉంది, ఆ వృక్షాల్లో అక్కడ అన్ని కూడా తెల్లని పుష్పాలే ఉన్నాయని చెప్తున్నట్ట. ఎక్కడెక్కడ రాముడి కథ జరుగుతూ ఉంటుందో అక్కడక్కడ హనుమంతుడు ఉంటాడుగా, ఈయన కొళ్ళు మండిపోయింది. నేను కళ్ళారా చూశాను, అది ఎర్రగా ఉన్నాయి పువ్వులని, నేను నువ్వేమో తెల్లగా ఉందంటావు, అసలు డౌన్ డౌన్ అన్నాడు. నీకు రామాయణం చెప్పే హక్కు లేదండి. నవి తెల్లగానే ఉన్నాయని ఆయన, హనుమంతుడేమైనా తక్కువ తిన్నాడు ఆయనది కాదు, ఎర్రగానే ఉన్నాయి. అప్పుడు ఎవరు సాక్ష్యం చెప్పాలి? సరే సీతాదేవిని పిలుచుకొచ్చాడు, హనుమంతుడే పిలుచుకొచ్చాడు, అమ్మ నువ్వే చెప్పు పూలు తెల్లగానే ఉన్నాయి కానీ నీకు ఎర్రగా కనిపించాయండి, భలే సాక్ష్యం చెప్పింది ఆవిడ. ఇద్దరు సరిపోయారు. కారణం ఏంటి అంటే కోపంతో నీ కళ్ళు ఎరిపెక్కున్నాయి, అంచేత తెల్లటి వస్తువులు కూడా నీకు ఎదగానే కనిపించాయి కానీ అక్కడ ఉన్నవి తెల్లవే అని. అలాగే ఈ సిద్ధిసాయి చరిత్రలు అవన్నీ కూడా మీకు ఒక పెద్ద అపోహ ఏంటి అంటే మీకోసం వచ్చాడని, మానవ జాతి కోసం వచ్చాడు, మానవ జాతి ఉద్ధరణ కొరకు వచ్చాడు, మానవ జాతి కొరకు అవతారం ఏం రాదు. మానవ అవతారం వచ్చింది అంటే అందరి కోసం వస్తుంది, సృష్టి మొత్తం కోసం వస్తుంది తప్ప మన అహంకారాలు, మన ఏదో చాలా గొప్పవాడు ఇంకా మన కోసమే అవతారం వచ్చింది. ముందు ఆ భ్రమలోంచి బయటపడితే తప్ప ఈ అవధూతులు అర్థం కారు. అందుకనే అవధూతులు పిచ్చివాళ్ళలా కనిపిస్తారు, ఎందుకంటే మనం పిచ్చివాళ్ళం కనుక. అందరూ ఒకే రకమైన పిచ్చి ఉంది కనుక అది కామన్ పిచ్చి అనుకుంటే అట. నేను ఇంకో కథ చెప్తాను కదా, ఇరుగు పొరుగు రాజ్యాలు కదా, ఇరుగు పొరుగు రాజ్యాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎప్పుడు కోపం ఎక్కువ, ఎలాగ వాడిని నాశనం చేయాలని వీడు. ఒకసారి ఒక రాజ్యం వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ రాజ్యంలో ఉన్న బావులన్నింటిలోనూ కూడా పిచ్చెక్కి ఇచ్చే మందు కల్పిస్తే నెక్స్ట్ డేకి అందరూ పిచ్చెక్కి పోతారు, ఇంకా మనకి రాజ్యం ఏముంది హాయి అనుకున్నారు, కల్పించారు. రెండు బావుల్లో కలపలేకపోయారు, రాజుగారి బావిలోను మంత్రి గారి బావిలోను, పదహారు అండి సేఫ్టీ మెజర్స్ ఎక్కువ ఉంటాయి కదా. రెండో రోజు పొద్దున్నే అందరూ దంతధావనం అది చేశారు, తాగారు, స్నానం చేశారు, రాజు దర్బార్కి వచ్చారు. అందరూ ముక్కు మీద వేలేసుకుని ఒకే మాట, అదేంటి, రాజుగారికి మంత్రి గారికి పిచ్చి పట్టింది. ఇంచేత పిచ్చి వీళ్ళకి పట్టింది, పిచ్చిగా ప్రవర్తించకుండా ఉన్నది రాజుగారు మంత్రి గారు. ఇంచేత వాళ్ళందరూ అనుకున్నారు ఇప్పుడు రాజుగారికి పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఏం చేద్దాం మంత్రి అన్నాడు, రెండే పనులు చేయగలమండి. ఒకటి, రాజ్యం వదిలేసి వెళ్ళిపోవటం. ఇక్కడ మనం కుదరదు, ఈ రాజ్యం వదిలేసి వెళ్ళిపోదాం, లేదు ఆ బావిలో నీళ్లు మనం తాగేద్దాం. అవధూతలు రెండు రకాలుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. సిద్ధిసాయి లాంటి వాళ్ళు ఆ బావిలో నీళ్లు తాగినట్టు నటించారు కనుక మీరు భరించగలిగారు వాళ్ళని. మిగతా అవధూతలు ఉంటారు కదా అడవుల్లో అక్కడ తిరిగి, దత్తాసులు మనుషుల్లోకి రావడానికి కదా సహ్యాద్రి పర్వతాలు మీద ఎందుకు తిరుగుతాడంటే వస్తే నువ్వేం గుర్తిస్తావండి. దత్తహరిలో ఉన్మత్తుడుగా పిశాచుడుగా ఆయనేం మారువేషం వేసుకోలేడు, ఆయన దత్తుడుగానే ఉన్నాడు. నీకు పిచ్చి పట్టి ఆయనకి పిచ్చి పట్టింది అనుకుంటున్నావు, కొంచెం మన దృష్టికోణం మారాలా కథలు జరుగుతున్నప్పుడు, లేకపోతే అందులో ఉన్నటువంటి ఆ దివ్యమైన భావాలు మిస్ అయిపోతాం. దత్తుడేం ఉన్మత్తుడులాగా లేదు, దత్తుడేం పిశాచివత ఏం లేడు, దత్తుడేం బాలులాగా లేదు, వాడు సర్వజ్ఞాని, సర్వజ్ఞాని బాలులాగా ఉండమన్నా ఉండలేడు, ఎలా ఉంటాడు అన్నీ తెలిసినవాడు. కానీ అలా ఎందుకు అనిపిస్తున్నాడు అంటే మనకి వెర్రెత్తింది కనుక, మనకి పిచ్చెత్తింది కనుక. నువ్వు ఏ కళ్ళ చూడు పెట్టుకుంటే బాలుడులా కనిపిస్తాను అంటే బాలుడులా కనిపిస్తాడు. అంచేత ఆ దత్త చరిత్రలు మీరు చదువుతున్నప్పుడు, పారాయణ చేస్తున్నప్పుడు ఈ కళ్ళజోడు ఎలా పక్కకి తొలుగుతోందో చూడాలి. మనకు పెట్టుకున్న కళ్ళజోళ్ళు కాదు, సమాజం మనకి ఇచ్చిన కళ్ళజోళ్ళు, మీకు గురువుల మీద ఉన్నటువంటి కళ్ళజోళ్ళు తీసి పక్కన పెట్టాలి మీరు. అది మీ అంతటి మీరు పెట్టలేరు, మేము పెట్టేస్తాం అనుకుంటే నువ్వు అంత గొప్పవాడు అయితే నువ్వు దత్తుడే, కళ్ళజోడు కావాలంటే పెట్టేసుకుని కావాలంటే తీసేస్తే ఇంకేముంది, దానికి అనుగ్రహం కావాలి. అనుగ్రహం తప్ప ఇంకో మార్గం లేదు. నేను సాధన ద్వారా అది పొందగలను. దివ్యం దదామితే చక్షు పశ్చిమే యోగమైశ్వర్యం. అంతకంటే ముందు ఏమంటాడు, నువ్వు నేను నీ దివ్య రూపాన్ని చూడటానికి అర్హత ఉంది అనుకుంటేనే చూపించంటాడు అర్జునుడు కూడా. అర్జునుడికే భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని చూడగలమా చూడలేమా అనే అనుమానం ఉంటే మనం ఎంత ఈజీగా కమెంట్ చేసేస్తాం, అసలు నోరు మూసుకొని ఉండాలి, అది గురుద్రోహం. మూడు ద్రోహాలు అర్థమయ్యాయి కదా. రాజద్రోహం అంటే సామాజ్యంలో ఉన్నటువంటి నీతులు నియమాల ప్రకారం నడవటం. యతిద్రోహం అంటే ఏంటంటే ఏదో ఉన్మత్తుడిలాగా మన కంటికి కనిపిస్తున్నాడు, వాడు ఏదో పని చేసుకుంటే వాడి దగ్గరికి పోయి వాడిని గిల్లి, వాడి మీద రాళ్ళు విసిరి, వాడు మన జోలికి రాడు కానీ నువ్వు వాడి జోలికి వెళ్తావు, అది యతిద్రోహం. మూడోది గురుద్రోహం. గురుద్రోహంలో ఉన్నటువంటిది ఏంటి అంటే అసలు గురువు ఏ గురువు గురించి నువ్వు నోరెత్తబాక, నీకేం తెలీదు. నువ్వు గురువుని క్రిటిసైజ్ చేయటానికి నీకు ఏం హక్కు ఉంది? ఏ గురువునైనా నీకు నచ్చలేదనా అది వేరే విషయం. నీకు నచ్చకపోయేది దాన్ని ఏమంటాను, ఏ గురువు అయినా వచ్చి నువ్వు నన్ను గురువుగా నమ్ము, నన్నేమంటలేదు కదా. ఉత్తినే పని పాట లేకుండా అనేక మంది గురువుల గురించి మాట్లాడుతూ ఉంటారు, మనము కూడా మాట్లాడి ఉంటాం. మాట్లాడి ఉన్నాం అనేటటువంటిది ఉంటే మీకు ఏకైక పాప నివృత్తి ఏంటి అంటే గురు చరిత్ర పారాయణ, గురు చరిత్ర కానీ సాయి చరిత్ర పారాయణ కానీ ఇంకో దారి లేదు ఆ నివృత్తి తీసుకోవటానికి. అది మానవ జాతి మొత్తం చేసింది కనుక మొత్తం మానవ జాతికి గురువులు అందించేటటువంటి నివారణోపాయం ఏంటి అంటే మీరు గురు చరిత్ర చదవలసిందే. మేము అది చదవకుండా బయటపడతాం, నువ్వు బయటపడవు, నువ్వు అనుకుంటావు నీ భ్రమ అది, దానికి అవుడు ఏం చేయలేడు. ఆ విషయం మన ముందు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాక మొట్టమొదటి మనం ఏం చేయాలి, మనం పారాయణ మొదలెట్టాలి. మాకు అర్థమైపోయిందండి, ఇంకోటికి చెప్పేస్తామండి, మైక్ పట్టుకుని చేయి అని నువ్వు సినిమాకి వెళ్ళిపోయి అది సూపర్ గురుద్రోహం అవుతుందేమో చూసుకోండి. నువ్వు చేయకుండా, నువ్వు ఆచరించకుండా. అందుకే ఆచార్య దేవోభవ నాలుగోది, అతిథి దేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అని చెప్పేది ఎందుకంటే ఆచరించి చెప్పేవాడి మాటకి విలువ ఉంటుంది. ఇంతటి దత్త చరిత్ర పారాయణ ఎందుకో మీరు అర్థం చేసుకున్న తర్వాత నేను రోజుకి ఏదో సంవత్సరానికి ఒకసారి చదువుతాం అన్నారనుకోండి, నేను చెప్పింది మీకు అర్థం కాలేదు. ఇంతంటే రాజద్రోహం కంటే యతిద్రోహం పెద్దది, యతిద్రోహం కంటే గురుద్రోహం చాలా పెద్దది. మీకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని స్పష్టమైనటువంటి విషయాలు మీ మనసులో ఉండాలి. గురుద్రోహం చేసినటువంటి వాడు ఖచ్చితంగా బ్రహ్మరాక్షసుడు అవుతాడు. అంటే బ్రహ్మ గురించి మాట్లాడుతూ ఉంటాడు కానీ వాడు రాక్షసుడు, వాడిని బ్రహ్మరాక్షసుడు అంటాం మనలాంటి వాళ్ళం అనమాట. డౌట్ మనకి ఇంకా దేవుడు గురించి మాట్లాడుతూ అంత గొప్పవాడని ఆయన తెలిసినా కూడా ఆయన్ని వదిలేసి ఈ మార్గంలో మనం జీవిస్తున్నాం అంటే ఇంతకంటే రాక్షసత్వం ఏముంటుంది? కళ్ళజోడు పెట్టుకుని అందరూ ఆ రాక్షసుల మధ్య మనం జీవిస్తున్నాం కనుక మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అనుకునేటటువంటి భ్రమ బయటపడాలి మీరు. ఈ దత్త చరిత్ర అందుకు చాలా ముఖ్యం. మనం అందరం భ్రమ రాక్షసులే. రాక్షసులు అంటే భగవంతుణ్ణి నమ్మనివాడు, సింపుల్ లాజిక్ అది. మిగతా నువ్వేవైనా చెప్పుకో. రాక్షసి వృత్తి ఎప్పుడొస్తుంది అంటే నువ్వు భగవంతుణ్ణి నమ్మకపోతే. మేము నమ్ముతున్నామండి, నువ్వు చేసే ఆచరణ నువ్వు భగవంతుణ్ణి నమ్మినట్టు ఉన్నదా? లేదు. ఎందుకు లేదు? భగవంతుడికి మనం ఏం లక్ష్యాలు చెప్పుకుంటాం? సర్వజ్ఞుడు కదా, సర్వవ్యాపకుడు, ప్రేమసాగరుడు, ఇదే కదా మనం భగవంతుడి గురించి చెప్పుకునేది. అటువంటి వ్యక్తి మీకు కష్టాలు ఇచ్చాడు అని మీరు నమ్ముతున్నారు. నమ్మటం లేదా మీరు? మీ కష్టాలు ఎవరి వల్ల వచ్చాయి? ఇప్పుడు చెప్తున్నారు, మామూలుగా ఏమంటావు? భగవంతుడు ఇచ్చిన దానికి హీజ్ రెస్పాన్సిబుల్, నువ్వు చేసిన దానికి ఎవడు రెస్పాన్సిబుల్? మరి భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? కోరికలతో వెళ్తున్నారంటే మీరు రాక్షసులే. ఇంకా డౌట్ ఏం లేదు. మన్ని మనం చాలా అసహ్యంగా కచ్చిగా విశ్లేషణ చేసుకోకపోతే దత్త చరిత్ర కూడా మన్ని బయటపడలేదు. బయటపడలేదు. ఎలక్ట్రిసిటీ చాలా పవర్ఫులే. నువ్వు రబ్బర్ గ్లోవ్స్ చెట్టుకు ముట్టుకుని నాకు షాక్ కొట్టలేదు, ఓహో నేను ఎలక్ట్రిసిటీ కంటే చాలా గొప్పవాడిని. ఒకసారి రబ్బర్ గ్లోవ్స్ తీసి ముట్టుకో తెలుస్తుంది నువ్వు గొప్పవాడు, ఎలక్ట్రిసిటీ గొప్పదు. అలాగా మన అహంకారం, మన కోసమే సృష్టి అంతా ఉంది అనేటటువంటి అహంకారం ముందు పోగొట్టుకోవాలి. అప్పుడు ఈ దత్తుడు మనకేం చెప్తున్నాడో అర్థమవుతుంది. అంచేత ఇవాళ నేను చెప్పే ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. దత్త చరిత్ర చదువుతున్నప్పుడు, చరిత్ర చదువుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కోరికలు కానీ మీ బాధలు కానీ మనసులో పెట్టుకోకండి. కోరికల కోసమే కదా చదువుతున్నాం. నేను చెప్పినట్టు చదివి చూడండి ఏమవుతుందో. భగవంతుడి ముందు కొన్ని కల్పాల నుంచి ఒక కేసు రన్ అవుతుంది. మన దేశంలో మనలాగే మందవుతే కొన్ని సంవత్సరాలు ఎంతో లేట్ అవుతుంది. భగవంతుడి ముందు జరుగుతున్నటువంటి కేసు కొన్ని కల్పాల నుంచి నడుస్తుంది. భగవంతుడు కూడా ఏమి చేయలేకపోతున్నట్ట. ప్రతిసారి ఏమవుతుంది అంటే పోస్ట్పోన్, వాయిదా. ఏంటా కేసు అంటే చీకటి సూర్యుడి మీద కేసు పెట్టింది. సూర్యుడు నన్ను వెంటాడుతున్నాడు, హావుగొట్టి చెవులు మూస్తున్నాడు, నన్ను సూర్యుడి బాధ నుంచి రక్షించండి అని. నువ్వు చెప్పావు సరే బాగానే ఉందమ్మా, మరి సూర్యుని కూడా వచ్చి ఇద్దరు పక్కపక్క నుంచుంటే ఆయన చెప్పే మాటలు కూడా విని నువ్వు చెప్పే మాటలు కూడా విని నేను తీర్పిస్తాను అన్నట్ట. హస్తం చీకటి సూర్యుడిని కూడా తీసుకురావటానికి, తీసుకురాగలదా? గురువు అనుగ్రహం మీకు ఉంటే, బాధలు మీకు ఉన్నాయి అంటే మీరు గురువు దగ్గర లేరు అని అర్థం. పిచ్చివేషాలు వేస్తాం, గురువు అనుగ్రహం ఉంటే మా బాధలు పోతాయి, గురువు అనుగ్రహించటం లేదు అని. అసలు మీకు గురువు యొక్క సామర్థ్యము అర్థం కావటం లే. గురువు ఉన్నాడు అంటేనే అన్ని పూర్తి పరిపూర్ణత అక్కడ వచ్చేస్తుంది మీకు. మరి మాకు పరిపూర్ణత రావటం లేదే, మేము కోరుకుంటున్నా ఏమీ జరగటం లేదే. గ్లౌజ్ వేసుకున్నావు, అహంకారం అనే గ్లౌజ్ ఉంది నీకు. ఇంకా ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే దత్తుడి ప్రభావం తక్షణమే కనిపిస్తుంది మీకు. ఎప్పుడో కనిపించటం ఏంటి? ఇప్పుడో చేపెట్టాక ఎప్పుడో చేయగలదు కదా. గురువు దగ్గరికి వెళ్ళాక ఎప్పుడో కోరికలు తీరటం కాదు, తక్షణం కోరికలు తీరుతాయి. కానీ ఆయన దగ్గర ఉన్నంత వరకు కోరిక తీరిపోగానే నువ్వు దూరం వెళ్ళిపోయావు అనుకో, లైట్ వెలిగింది కదా అని ప్లగ్ తీసి వెళ్ళిపోయావు అనుకో, వెలుగుతున్న లైట్ ఆగిపోతుంది. అది 9వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఈ విద్యను చెప్తాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వాం. అంటే ఆయన దగ్గరికి వెళ్ళాక నువ్వు ఇంకా నీ బాధల్ని మోసుకుంటూ ఉంటే ఆయన ఏం చేయగలడు? నువ్వు ఇంకా బాధపడుతూ ఉంటే ఆయన ఏం చేయలేడు? ఆయన తీసేయటం లేదండి, తీయనివ్వటం లేదు. నువ్వు నీకు అది అర్థం చేసుకోవాలి. నీకు నువ్వు గురువు మీద పడబాక నా కోరిక నువ్వు తీర్చలేదండి. మన దృష్టికోణం మారాలి. మనం ఎంత వెరివాళ్ళం అంటే ఎలక్ట్రిసిటీ మీద పడి నేను చదువుకోలేకపోతున్నాను, నేను చదువుకోలేకపోతున్నాను అంటే ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది? నువ్వు పుస్తకం తీసి చదువుకో, లైట్ వెలుగుతూనే ఉంది, సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు. మనం సూర్యుడిని ఎక్కడ చూస్తున్నాం? అసలు ఎవడైనా ఒక్కసారైనా సూర్యుడిని చూశారా? ఎప్పుడు చూస్తా ఉంటే ఎండాకాలంలో, ఓరే నాయన మంట మండించేస్తున్నాడు అని ఒకసారి సూర్యుడు యొక్క ఉనికి మీకు గుర్తుకు వస్తుంది. విసుగులో, బాధలో, చికాకులో లేకపోతే అసలు సూర్యుడు మీకు గుర్తొస్తాడు? అసలు సూర్యుడు ఉన్నట్టు ఎప్పుడైనా, కానీ ఆయన లేకపోతే సృష్టి లేదు. అలాగే గురువు నిరంతరము నీ వెంట సత్సాయి చెప్తాడు కదా, కంట ఇంట జంట ఉంటాను. అదేదో ప్రాస కోసం వేశాడు అనుకుంటాను మీరు. ఒకవేళ ప్రాస కోసం వేసినా ఆయన అన్నాడంటే అది జరిగిపోతుంది అని నోట్తో మీరు నమ్ముతారు తప్ప అది నిజంగా జరుగుతుంది అనే నమ్మకం లేదు మీకు, విశ్వాసం లేదు, శ్రద్ధ లేదు. ఈ రెండు పాయింట్స్ గుర్తుంచుకున్నారు కదా. ఒకటి మీ కళ్ళజోళ్ళు పక్కన పెట్టాలి. ఒక సాయి అవతారము, ఒక దత్త అవతారము, ఒక కృష్ణుడు, ఒక రాముడు మానవ జాతిని మాత్రమే ఉద్ధరించటానికి రాలేదు. మానవుడు కూడా ఒకడు, అనేక బడుద్ధాయుల్లో వాడొకడు. కానీ మన చరిత్రలు, మన పురాణాలు అంతా ఎలా రాసుకున్నాం మనం? అంటే మనం అవతరించే మానవ అంచేతే ఈ రాక్షసులు సత్యయుగంలోనూ ఉన్నారు, త్రేతాయుగంలోనూ ఉన్నారు, ద్వాపరయుగంలోనూ ఉన్నారు, కలియుగంలోనూ ఉన్నారు. ఒక్కడికి డౌట్ లేదు. మరి సత్యయుగం అంత గొప్ప యుగం అవుతే అప్పుడు రాక్షసులు ఎలా ఉన్నారు అని జవాబు ఏమైనా అర్థమవుతుందా మీకు? రాక్షసులు, మానవులు, యక్షులు, గంధర్వులు, అన్ని ప్రాణులు అన్ని యుగాల్లోనూ ఉంటారు. ఇంత తప్ప ఒక యుగంలో ఒక జాతి అంటే మనకేంటంటే అహంకారం. మానవ జాతికి బాధ కలిగించే వాళ్ళు ఎవడో ఉండకూడదు, దేవుడి పని అంతే. దేవుడు పాపం ఈ విశాల సృష్టిని ఎందుకు సృష్టించాడు అంటే, నీకు ఎవడైనా బాధ పెడుతూ ఉంటే నువ్వు బాధ తీసుకోలేక నువ్వు చేసే వెధవ పనుల వల్ల నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన వచ్చి నిన్ను రక్షించాలి. ఈ దత్తావతారం మీద కూడా అలాంటి భ్రమం ఒకటి ప్రపంచంలో వచ్చేసింది, అది పోగొట్టుకోవాలి. అలాంటి భ్రమ ఉండబట్టే ఈనాడు సాయి మందిరాలు, దత్త మందిరాలు అన్ని కూడా అవతారంగానే గుర్తింపబడుతున్నాయి తప్ప గురువుగా గుర్తింపబట్టండి. గురువు దగ్గర మనం విద్య నేర్చుకోవటానికి వెళ్తాం, అడుక్కోవటానికి వెళ్ళాం. గురువు అన్న మాట దేనికి వాడతాం మనం? విద్య నేర్చుకోవటానికి వెళ్తాం. విద్య నేర్చుకున్న తర్వాత ఆ విద్యను ఉపయోగించి నువ్వు సుఖపడతావు. ఇంత తప్ప గురువు నీకు సుఖాన్ని ఇవ్వడు. తేడా అర్థమవుతుందా మీకు? గురువుకి అవతారానికి తేడా. అవతారం ఏం చేస్తాడు అంటే నువ్వు చాలా బాధలో ఉన్నావు, సరే వస్తాడు, నీకు బాధ కలిగేటువంటి పరిస్థితులు తొలగించినట్టు నువ్వు భ్రమపడతావు, అది కూడా కానీ జరుగుతోంది అది. కానీ గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు జ్ఞానం కోసం వెళ్ళాలి, విద్య నేర్చుకోవటానికి వెళ్ళాలి. ఏం విద్య నేర్చుకుంటున్నావు మనం? అడుక్కునే విద్య నేర్చుకుంటున్నాం. మన జీవితాలన్నీ కూడా భిక్షావృత్తిగానే ఆ పరదేశీల్ని వాళ్ళని అడుక్కుంటూ గడుపుతున్నాం. అంటే ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భయామి. నువ్వు నా దగ్గర అడుక్కోవటానికి వచ్చావు, తథాస్తు, అడుక్కో. గవర్నమెంట్ని అడుక్కో. గవర్నమెంట్ని కాకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుకో, వరల్డ్ బ్యాంక్ని అడుక్కో. ఆ విషవలయాన్ని మీరు ఛేదించగలిగితే ముందు, కొంతమంది అర్థం చేసేసుకోగలిగితే. దానికి మీరేం పండితులు అక్కర్లే, మేమేం సైన్స్ చదువుకోలేదండి, మాకు ఇంగ్లీష్ రాదండి, చూడటం ఏం చదువుతుంది, కూరగాయలు అమ్ముకుని ఐఏఎస్ పరీక్ష రాసి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి ఎంఏలు సైకాలజీలు అవంతా తెలియనటువంటి మహామహా వ్యక్తులు ఆవిడ దగ్గర ఊడిగని చూశారు. చేసి ఆవిడ గొప్పతనాన్ని మేము అర్థం చేసుకోలేకపోయామన్నారు. చదువు సంధ్యలు అక్కర్లే, నేను చెప్తున్నది అర్థం చేసుకోవటానికి, దత్తుడి యొక్క భావన అర్థం చేసుకోవటానికి. విద్య నేర్పే బాధ్యత ఎప్పుడు గురువుదే, శిష్యుడిది కాదు. మీరు కాలేజీలో ఫీజు కట్టేసి కూర్చుంటారు అంతే కదా, కూర్చున్నాక మీకు విద్య నేర్పే బాధ్యత ఎవరిది? గురువుది, నీది కాదు. చెప్పాక నీకు అర్థం కాకపోతే అర్థం చేసేటట్టు చేసే బాధ్యత కూడా గురువుదే. కానీ అసలు విద్య నేర్చుకొని ఉన్నవాడిని ఏం చేయాలి గురువు? మీరు గురువు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు? నేనేమీ నేర్చుకోను, నేను అడుక్కుంటాను, నాకు ఇయ్యి అంటున్నావు. ఇదే గురుతత్వానికి, దత్తతత్వానికి పెద్ద మర్యాద. అలాంటి వ్యక్తులు ఆయన దగ్గరికి వెళ్తాం. అంచేత గురుద్రోహం చేస్తున్నాం మనం, అది నేను చెప్తున్నది. ఇది గురుద్రోహమే. గురువు దగ్గరికి వెళ్ళి విద్యను అడగకుండా మనకు తెలియదండి ఎలా అడగాలో. అదే అడుగు, ఏం అడగాలో నీకు తెలిస్తే ఇంకా గురువు ఎందుకు? అంచేత ఏం అడగాలో కూడా నువ్వు గొడవపడబాక. మరి ఎలా అర్థమవుతుంది మనకి ఎవరిని ఏం అడగాలో? గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉంటే వాళ్ళ జీవితాలు మనకి మెసేజ్. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటాడు సాయి. వాళ్ళని ఏం అడగాలో అనేది వాళ్ళ జీవితాలు మనకి తెలుపుతాయి. అందరు గురువులు ఏక ముక్త కంఠంతో ఒకే కీర్తన గీస్తారు, మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం. ఈ మాట అలాని గురువు ఎవడైనా ఉన్నాడా? మన గురువు కాళ్ళు అక్కర్లేదు. గురువు కాళ్ళని పట్టుకుంటే తీరే కోరికల మీద దృష్టి. గ్యారంటీగా రావణాసురుడు ఇప్పుడు ప్రత్యక్షమే, మీ కోరికలన్నీ మేము తీరుస్తామని చెప్తే ఈ గుళ్ళన్నీ పోయి రావణాసురుడు గుళ్ళు గ్యారంటీగా వస్తాయి. అబద్ధం చెప్పుకోవటం ఎందుకు? మొదట నేనే అటు వెళ్ళిపోతానేమో. మన బాధ వచ్చే తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ముందు హాయిగా ఉంది కదా. చేత ఈ దత్త సాంప్రదాయం అర్థమవుతుంది కదా. దత్త సాంప్రదాయంలో మీరు మొట్టమొదట అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏం చెప్పాను నేను అంటే, దత్తావతారము మన కోసము రాలేదు. మానవ జాతి కోసం రాలేదు. అది నిత్యావతారము. మిగతా అవతారాలన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ అవతారం మాత్రం ఎప్పుడూ భూమి మీద అలాగే ఉంటుంది. ఇది అర్థమైందా పూర్తిగా? ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఉంటే మళ్ళీ అడగండి అన్న. క్లియర్గా ఉందా? ఏం చెప్పాను నేను చెప్పండి. దానికంటే ముందు ఏం చెప్పాను? మానవ జాతికి మాత్రమే రాలేదు, ఆయన సృష్టి కోసం వచ్చాడు. ఆ సృష్టిలో నిత్యావతారంగా అలా నిలిచిపోయి ఉన్నాడు. సృష్టిలో నువ్వు కూడా ఉన్నావు కనుక నువ్వు కూడా ఉపయోగించుకోవచ్చు. ముందు ఇది చాలా క్లియర్ కట్ గా ఉండాలి మనకి దత్తావతారం గురించి. దేవతలు, యక్షులు, గంధర్వులు, దత్తుడి దగ్గరికి ఆ యోగినులు వస్తారు కదా, వేరే లోకం ఖచ్చితంగా చేసుకుంటారు. అదేంటది కరువీపురమా? అదే యోగునులు వచ్చి నృసింహ సరస్వతి స్వామి భోజనం తీసుకోవటం మానేస్తాడు. ఒకడు వస్తాడు, వచ్చి ఈయన భోజనానికి భిక్షకి రావటం లేదు, పాపం ఈయన ఏం తింటున్నాడో తెలియదు అంటే అర్ధరాత్రి పూట కృష్ణానది మధ్యకి చీలిపోయి 64 యోగిన్లు వచ్చి ఆయన మేళతాళాలతో తీసుకెళ్లి సకల భోగాలతో భోజనం పెడతారు. ఇది వాడు చూస్తాడు, నేను ఇక్కడ ఉన్నంత వరకు చెప్పావో నీ తల పగిలిపోతుంది జాగ్రత్త అంటాడు. మరి వాళ్ళు ఎందుకు సేవించారు? వాళ్ళదేదో ఉంది, మనకి తెలియదు వాళ్ళు ఎలా ఉపయోగపడుతున్నారు. అంచేత అంత అద్భుతమైనటువంటి దత్తమూర్తిని పెట్టుకుని మన జీవితాలు ఇలా ఉన్నాయి అంటే అది దత్తుడు తప్పు మాత్రం కాదు, మన తప్పు. ఉపయోగించుకోవడం జాతకపోతే ఆవిడేం చేస్తాడు? నేను కంప్యూటర్ వాడుతున్న కొత్తలో 2 ఒకరోజు రాత్రి 12 కంప్యూటర్ ఆగిపోయింది. కొత్త కదా, ఏదో చేసేద్దామని అవస్థ పడుతున్నాను నేను. రాత్రి 12 అయింది, ఎవరిని అడుగుతాను? సరే ఆ మాన్యువల్ తిప్పాను, ఈ మాన్యువల్ తిప్పాను, ఆ మాన్యువల్ తిప్పాను. గంటన్నరసేపు తీవ్రమైనటువంటి సంతాపం పడ్డాక ఇక్కడ ఫిజిక్స్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా అసలు కంప్యూటర్లోకి ప్రవేశించాను నేను. ఏమవుతే అయిందని రాత్రి 1:30 ఆయన ఫోన్ చేశారు. కంప్యూటర్ ఫ్యూజ్ దిగిపోయింది, పాడైపోయింది కంప్యూటర్, 40,000 గంగలో దిగిపోయింది. మిగతా అంతా తిరిగి వాళ్ళ నక్షత్రాలతో కంట్రోల్ అవుతాంగా? కంట్రోల్ అవుతాను, కరెక్టే నేను చెప్పింది. తిథివార నక్షత్రాలతో లింక్ లేదు కనుకే అతిథి అంటాం. నేను పక్క జరుపుతుందేమ్మా. దత్త సాంప్రదాయం అర్థమవుతుంది కదా, దత్త సాంప్రదాయంలో మెయిన్ ఏంటి అంటే పారాయణ, ముఖ్యంగా గురు చరిత్ర పారాయణ, సిద్ధి సాయి చరిత్ర పారాయణ ఆల్టర్నేట్ గా. రెండోది ఏం చెప్పుకున్నాం అందులో, ఈ గురు చరిత్రలు పారాయణ చేసుకున్నప్పుడు అవి మొత్తం నిత్య జీవితానికి ఎలా ఉపయోగపడతాయి అన్నది అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇంకా 3 వద్దాం. ఇది 2 శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి స్వామి. ఇవి కాక 3 మాణిక్య ప్రభు. ఈ మాణిక్య ప్రభు యొక్క అవతారంలో చిత్ర విచిత్రమైనటువంటి సంగతులు ఒకటి ఏంటి అంటే, ముందు ఆయన చదువుకోలేదు, పుట్టిన దగ్గర నుంచి దివ్యలీలలు చేస్తూనే ఉన్నాడు. పిల్లలు లేని వాళ్ళు, ఒక ఆవిడ ఈ ఊళ్ళో ఎవరో, ఆ ఊరి పేరు కళ్యాణ్ అనుకుంటా, నాకు ఇప్పుడు గుర్తులేదు, కళ్యాణేనా, ఆ ఊర్లో ఉన్నాడు ఒక పిల్లవాడు, పిచ్చి పిల్లవాడు. ఇంచేత ఆ పిచ్చి పిల్లవాడి దగ్గరికి వెళ్తే నీకు పిల్లలు పుడతారు. అదేంటో ఈ గురువుల ప్రారంభం, వాళ్ళని ఎప్పుడు ముందు పిచ్చివాళ్ళని అంటాం. ఇంకైతే మన ఎవరైనా పిచ్చివాళ్ళు అన్నారనుకోండి, మీరు ఇవంతా చేస్తాను ఇప్పుడు, మీకు ఒకటే గ్యారంటీ మీరు గురువులు అయిపోతారు. మరి అవ్వాలనుకుని మానేయకూడదు మధ్యలో. మరి అంచేత పిచ్చిబాలుడు ఉన్నాడు ఎవడను, మీరు అతని దగ్గరికి వెళ్తే నీకు పిల్లలు పుట్టవచ్చు అంటే ఆవిడ పల్లకి మీద వస్తుంది. ఆవిడ ఆ జమీందారు యొక్క భార్య వస్తుంటే పిల్లలు దెబ్బలాడుకుంటున్నారు రోడ్లో. 8 ఏళ్ళు 9 ఏళ్ళ వాళ్ళు అందరూ గుంపుగా ఉన్నారు, అందరూ కలిసి పిల్లవాడిని కొడుతున్నారు. ఈవిడ పాపం అందరు ఆపించి, ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు, అలా కొట్టుకోకండి అంటే మా గొడవ నీకెందుకు అన్నాడు. దెబ్బలు తింటున్న వ్యక్తి చిన్నపిల్లవాడు 8 ఏళ్ళవాడు ఎందుకో సరే ఎందుకు ఏంటి అంటే ఏం జరిగిందో చెప్పంటే, నేను వీళ్ళకి గవ్వలు బాకీ ఉన్నాను, ఇవ్వటానికి నా దగ్గర ఏం లేదు, అందుకు కొడుతున్నానండి, కొనిలా ఆ గవ్వలు నేను ఇచ్చేస్తాను, ఎన్ని గవ్వలు కావాలి. సరే లేకపోతే 8 గవ్వలు ఈవిడ గవ్వలు అంటే అప్పుడు దమ్మిడీలు లాంటివి కాబోదు, చాలా చీప్. ఈవిడ దగ్గర ఖరీదైనటువంటి ఏమంటారు నాణాలే ఉన్నాయి తప్ప గవ్వలు లేవుట. అప్పుడు ఈవిడ పల్లకి మోసేవాడి దుస్తులకు ఉన్నటువంటి గవ్వలు తీసి ఇస్తుంది. అంతకంటే ఎక్కువ అడిగింది దానికండి, వద్దులే నాకు 8 గవ్వలు చాలంటాడు. సరే ఆవిడ వెళ్ళి వెతుక్కుంటూ కళ్యాణ్లో ఎవడో ఇక్కడ పిచ్చిబాలుడు ఉన్నట్టే వాడు చెప్పింది జరిగిపోతుందిట, నేను వాడి కోసం వచ్చానంటే వాడు ఎక్కడ తిరుగుతాడో మాకు తెలియదు, వెర్రాళ్ళతో వస్తున్నాము, కానీ ఇలా వస్తూనే ఉంటారు మీలాంటి వెర్రాళ్ళు వాడి కోసం, బయట నుంచోమ్మా అన్నారు. సరే నుంచున్నాడు, సాయంత్రానికో రాత్రికో ఎప్పుడో వచ్చాడు వాడు. వస్తే వాడే ఎవడైతే 8 గవ్వలు అడిగాడో వాడే అంటే, బాబు నేను నీకోసం ఇంతకీ కదా అర్హత లేనప్పుడు ఎదురుగుండా మణులు మాణిక్యాలు ఉన్నా కూడా మనం ఏమీ పొందలేము, గురు చరిత్ర కూడా మనం అలాగే మిస్ అవుతున్నామేమో ఆలోచించుకోండి. అంతేత కొంచెం మీరు మంకుపట్టు పట్టగలిగితే మీరు అదృష్టవంతులే దాటేస్తారు. అంతేత ఇంకో విచిత్రమైనటువంటి కథ వస్తుంది మనకి మాణిక్య ప్రభు యొక్క కథలో. తేళ్లు పుట్టలు పుట్టలుగా ఉంటాయమ్మ, నాకు ఐడియా లేదు అడవిలో, అవి బయటకు వస్తున్నాయట. చిన్నపిల్లలు కదా ఆడుకోవటానికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారు, రాళ్ళు పెట్టి వాటిని చంపేస్తున్నారు. దేన్ని చంపేస్తున్నారు, తేళ్ల యొక్క పుట్టల పుట్టల్ని చంపేస్తున్నారు. ఈయన మొత్తుకుంటున్నాడు, వద్దో 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 వద్దు ముందుగా పిల్లలు వద్దు అంటే ఇంకా చేస్తారు. ఇది రాఘవయ్యడు వద్దు అంటే ఇంకా చేస్తున్నాయంటే రాఘవ గుర్తొచ్చు, అది వద్దు అంటే అదే చేస్తారు. సరే వీళ్ళు చంపేది చేశారు, పిల్లలే కదా చంపినన్ను చంపారు చేయాలని. తర్వాత ఇంకో ఆటకు వెళ్ళిపోయారు. మాణిక్య ప్రభు మాత్రం ఇదంతా చూస్తున్నాడు. ఈ లోపల ఏమైంది, ఆ పుట్టలోంచి ఒక నల్లటి తేలి మీద ఒక తెల్ల తేలి స్వారీ అయి వచ్చింది. అదేం చేస్తుంది, చనిపోయినటువంటి తేళ్లన్నిటి చుట్టూ తిరిగి పుట్ల గడిపింది. అది పుట్ల గడిపోయిన మనుషులు ఈ చచ్చిపోయిన తేళ్లన్నీ బతికిపోయి అవి కూడా పుట్టలోకి వెళ్ళిపోయాయి. ఇది మాణిక్య ప్రభు యొక్క జీవితంలో మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి చాలా అద్భుతమైనటువంటి సంఘటన. దీనికి పిరమిడ్స్కి, దీనికి దీక్షా విజ్ఞానానికి, మృత్యోర్మ అమృతం గమయ అనేటటువంటి పదానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న హింట్ చేసి వదిలేస్తానికి అంటే, వృశ్చిక రాశి అనేటటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి ఆ విశేషమైనటువంటి రాశి లక్షణాలు మీకు తెలిస్తే తప్ప ఈ కథ అర్థం కాదు. ఈ కథ అంటే సంఘటన, ఈ లీల మనకి అర్థం కాదు. అంతేత వృశ్చిక రాశి క్వశ్చన్ మార్క్. కానీ మీరు ఏం చెప్పొచ్చు అంటే, ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది, తేలు దేనికి సింబలో, ఏ రాశికి సింబలో అంటే, ఏ రాశికి సింబల్? అది వృశ్చిక రాశికి సింబల్. ఆ వృశ్చిక రాశి దేని మీద ఎక్కి ఆకాశంలో మనకి వెళ్తున్నట్టు కనిపిస్తుందో తెలుసుకోగలిగితే, వృశ్చిక రాశి ఆకాశంలో దేని మీద ఎక్కి వెళుతున్నది అని తెలుసుకోగలుగుతారో మీకు చనిపోయిన వాళ్ళు బతుకుతారు. దానికి మన దత్తాశ్రమంలో చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ మనం ఎప్పటికీ నాటిస్తాం సార్. అవి రెండు మూడు రోజులు అయిపోతున్నా, అప్పుడు మీరు నల్ల తేలి మీద ఉన్న తెల్ల తేలిని చూడగలుగుతారేమో. కానీ దానికి మీరు మాత్రం కొంచెం జ్యోతిష్ శాస్త్రంలో నక్షత్రాల పేర్లు తెలియాలి. మీకు తెలియకపోతే మాత్రం నేను ఎంత చెప్పినా అర్థం కాదని. కానీ దానికి తగినటువంటి పరికరాలన్నీ కూడా కూర్చోండి సార్. దానికి కల్పించిన పరికరాలన్నీ కూడా మనం ఇక్కడ ఒక వనం తయారు చేస్తున్నాం. నవగ్రహ ద్వాదశ రాశి నక్షత్ర వనము. ఈ మొత్తం ఇందాక నేను చెప్పినటువంటి పుట్టలు పుట్టలుగా తేళ్లు రావటం, ఆ తేళ్లు నశించిపోవటం, ఆ తేళ్లన్నీ నశించిపోయాక చివరిలో ఒక నల్లటి తేలు మీద ఒక తెల్లని తేలు వచ్చి ఈ నశించిపోయినటువంటి ఈ తేళ్ల చుట్టూ తిరగటం, అది మీ కళ్ళారా కనిపిస్తుంది. ఆ చెట్లు పెద్దవయ్యాక మీరు దూరం నుంచి చూస్తే ఈ దృశ్యం మీకు కనిపిస్తుంది, హెలికాప్టర్ నుంచి చూస్తే ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్పాను కదా. ఎంత 1 ఇయర్లో పెద్దవైపోతాయా సార్? 1 ఇయర్లో అయిపోతాయి కదా. కానీ పెద్ద అవ్వకపోయినా అంకురాల యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఆ ఉపమానాన్ని ఉపయోగించుకోదలుచుకున్న వాళ్ళు, దానికి మాత్రం నేను చెప్పాను కదా, ఇప్పుడు ఐఎమ్ బికమింగ్ ఏ వెరీ కాస్ట్లీ గురు. మీరు అలా వచ్చేసేయండి, ఉపమానంలో మీరు అడుగు పెట్టాలి అంటే కొంచెం ఫీజు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ నా మీద పడకండి, ఇదంతా కూడా నేను సిద్ధి సాయి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర నేర్చుకున్నాను. ఆయన గురించి సాయి ఏం చేస్తాడు, నా దక్షిణ ఇవ్వు నా దక్షిణ ఇవ్వు అంటాడు కదా, అలాగే నేను నా దక్షిణ ఇవ్వు నా దక్షిణ ఇవ్వు అని అడుగుతాను నేను. కానీ ఎందుకది అంటే దాన్ని మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో విభిన్న శీతోష్ణ పరిస్థితుల నుంచి తీసుకురాబట్టేటువంటి చెట్లు పెంచడం అంత ఈజీ కాదు. దానికి రెండూ కావాలి, ధనము కావాలి, శ్రమ కావాలి. అది కనుక మీరు సప్లై చేయగలిగితే అది మాత్రం ప్రపంచానికే ఒక ఆదర్శవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ యాంగిల్తో ఎక్కడ వేసినట్టు పుస్తకాల్లో కూడా నేను దర్శనాలు లేవు. పుస్తకాల్లో ఉన్నట్టు వేయటం లేదు. ఇక్కడ దత్తుడు చెప్పినట్టు వేస్తున్నాం. మాణిక్య ప్రభు యొక్క జీవితంలో ఇంకొక సంఘటన చెప్పి వదిలేస్తాను నేను. అలాగా ఈ సంఘటనలన్నీ కూడా ఈ లీలలు అంటాం మనం. లీలలు అంటాం ఉద్దేశం ఏంటి అంటే అది మన జీవితానికి కూడా ఉపయోగపడుతుంది అని. లీల, భగవంతుడు లీల అనేటువంటి మాట ఎక్కడ వాడబడినా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ లీల మీ జీవితంలో కూడా అక్షరాలా ఉపయోగపడుతుంది. ఏ లీల చెప్పేది మీరు ఏమైనా చెప్తారా? మాణిక్య ప్రభుది ఇచ్చాను ఏమ్మా, ఏమైనా ఇప్పుడు ఇక్కడ దొరకలేదా? ఫోటోస్టాట్ తీసి లాగిన్ చేసుకోండి. ఈ లీల చెప్పటం, ఆహార యొక్క లీలలు అన్నీ సిమిలర్ గానే ఉంటాయి. అంతేత దాని గురించి మనం ఏం చెప్పుకోక్కర్లేదు. చాలాసార్లు చాలా చోట్ల అనేక మంది అడవిలో ఈయన దగ్గరికి వచ్చినప్పుడు ఆహారం లేకపోతే ఆహారాన్ని మల్టిప్లై చేశాడు. అంతేత దాని గురించి మనం చెప్పుకోక్కర్లేదు. ఇంకా ఏమున్నాయి లీలలు? అంటే అన్ని సిమిలరే, కొత్తవి ఒక విచిత్రంగా ఉన్నటువంటివి ఏమీ లేదు. కానీ ఒక చిన్న సంఘటన మాత్రం ఉంది, అది విచిత్రంగా లేదు కానీ కొత్తది కాదు కానీ తమాషాగా ఉంటుంది. ఒక ఊళ్ళో ఒక కుటుంబాన్ని ఒక మోసగాడు మీకు చాలా డబ్బులు ఇచ్చిస్తానని చెప్పి రకరకాలుగా వాళ్ళ దగ్గర నుంచి మోసం చేసేసి వాళ్ళని ఒక కుండల్లో దూకేయమంటాడు. మొత్తం కుటుంబాన్ని 8 మంది ఎంత ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారపు నగలు డబ్బులు నాణాలు అన్నీ కూడా వాడి చేతిలో పెట్టేసి దూకిస్తాడు. అందులో ఒక ఆవిడ ఉంది, ఆవిడ కూడా దూకిస్తుంది ఆ కుటుంబంలో. దూకిస్తే ఎవడో ఒక సన్యాసి వచ్చి ఆవిడని రక్షించి ఒడ్డున పడేస్తాడు. సరే కానీ వాడు మరి ఏం పెట్టాడో ఏం చేశాడో, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, ఈవిడ కూడా అంతా మర్చిపోయింది. అలా తిరుగుతుందన్నమాట. అలా తిరుగుతూ వచ్చినప్పుడు ఒక చోట ఈ మాణిక్య ప్రభు ఉనికి ఏర్పరచుకున్నాడు. ఆయన అలా తిరుగుతూ ఉంటాడు, మాణిక్య ఒక చోట స్థిరంగా లేడు ఆయన, అలా తిరుగుతూ ఉంటాడు. ఆ తిరుగుతున్న చోటకి ఆవిడ వచ్చింది, ఆ వనిత. ఆ వచ్చిన తర్వాత దానికి ప్రసాదం పెడతాడు. ప్రసాదం పెట్టగానే తనకి పూర్వజన్మ స్మృతులు వస్తుంది. ఒకసారి మనం ఇష్టపడి చేస్తున్నాం అనుకునేటటువంటి పనులు కూడా ఒక్కసారి ఇతరుల ప్రోద్బలం వల్ల జరుగుతూ ఉంటాయి. కానీ ఆ ఇతరుల ప్రోద్బలం మన మీద పనిచేస్తోంది అని మనకి తెలియదు. పొలిటీషియన్స్ ఇందులో చాలా గొప్పవాళ్ళు. మనకిష్టం లేని పని మన ద్వారానే చేయించేసి మనకిష్టమైంది అనిపిస్తారు. అలా అనిపించగలిగిన వాడు పొలిటీషియన్ అవుతాడు, లేకపోతే వాడు పొలిటీషియన్ అవ్వలేదు. అంచేత ఆ ప్రసాదం ఈయన పెట్టగానే ఆవిడకి గుర్తొచ్చింది, నన్ను ఎవడో రక్షించాడు మునిగిపోతున్నప్పుడు కొన్ని సంవత్సరాల కిందట, 8 ఏళ్ళు 9 ఏళ్ళ కిందట, ఆ వ్యక్తి ఈయనే అని, మాణిక్య ప్రభు అని. సరే ఆయన దగ్గర ఉండిపోయింది. ఆయన దగ్గర ఉండిపోతే ఒకసారి సడన్ గా మాణిక్య ప్రభు ఆమె ఎలా ఉందో అలాగే ఉన్న పలానే వచ్చాయంటాడు. చూడటం అమ్మ గుర్తుకొచ్చింది నాకు చదివితే. అప్పుడు ఆవిడ స్నానం చేస్తుంది, మాణిక్య ప్రభు పిలిచాడు, దర్బార్లో ఉన్నాడు, అందరూ ఉన్నారు, రమ్మన్నాడు. వచ్చిందాడు. వచ్చేసాక మాణిక్య ప్రభు తన మీద ఉన్నటువంటి స్టాల్ తీసి ఆవిడ మీద విసిరేశాడు. ఆ విసిరేసిన తర్వాత ఆవిడ కూడా చాలా గొప్ప అవధృతాయి. మాణిక్య ప్రభు జీవించి ఉండగానే చాలా పేరు తెచ్చుకుంది. ఇది దత్త సాంప్రదాయంలో మొదటిసారి నేను వింటాం. వాళ్ళు బతికుండగానే వాళ్ళ అనుగ్రహంతో ఇంకొకళ్ళు అంత పేరు తెచ్చుకోవటం. దాని తర్వాత సిద్ధిసాయి చరిత్రలో చాలా మంది అంత పేరు తెచ్చుకున్నారు. అంచేత చివటం అమ్మ ఆ జన్మ యొక్క కంటిన్యూవేషన్ ఏమో అని నా అనుమానం. మరి అది చదివి మీరు రీసెర్చ్ చేసి చెప్పాలి. చివటమ్మ కథ కూడా ఇంతే. ఆవిడ కూరగాయలు అమ్ముకునేది ఆమె ఆ చివట కణాల దగ్గర కాదు, తణుకు దగ్గర ఒక పల్లెటూరు. నువ్వు హరికథ చెప్తున్నాడు వాడు వస్తూ వాసాంస చేయడానికి యథా విహార అని చెప్పి అలా విసిరిచ్చట తన పైన వేసుకున్నటువంటి ఉత్తరి అది వెళ్ళి ఈవిడ నిలబడింది, ఆరిపోయింది. ఇలాగా ఈ మాణిక్య ప్రభు చరిత్ర మన యొక్క మణిపూరక చక్రానికి సంబంధించి ఉంటుంది. ఇంతవరకు అర్థమవుతుంది కదా మీకు. శ్రీపాద శ్రీవల్లభుడు ఎవరు? మూలాధారం. నృసింహ సరస్వతి స్వామి స్వాది. మణిపూరకం మాణిక్యప్రభు. ఈ మణిపూరకం యాక్చువల్ గా రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది, లోవర్ మణిపూరకం హయ్యర్ మణిపూరకం అని. కింద ఉన్నటువంటి నల్లతేలు, పైన ఉన్నటువంటి తెల్లతేలు. వృశ్చిక రాశి పరంగా ఆలోచించకుండా మణిపూరక చక్ర పరంగా అంటే మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మనము ఈ కింద ఉన్నటువంటి 2.5 చక్రాల్లోనే ఉంటాం, మూలాధారం కానీ స్వాధిష్టానం కానీ లేకపోతే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కానీ. మణిపూరకానికి వెళ్ళేసరికల్లా పరమార్థపరమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు పరమార్థదాయకమైనటువంటి ఆలోచనలు వస్తాయో అమృతత్వం వచ్చేస్తుంది అనేది ఒక సాంకేతికమైనటువంటి లీల అక్కడ జరిగినది. దాని గురించి మీరు ఆలోచించుకోండి. అక్కడ నుంచి అనాహత చక్రానికి వెళ్దాం. అనాహత చక్రం అంటే ఎవరు? అక్కల కోట్స్వామి. మొట్టమొదటిసారి నేనుండగా నీకు భయం ఎందుకు అనేటటువంటి మాట అక్కల కోట్స్వామి నోటి నుంచి వింటాం అవతార పురుషుల్లో. మిగతా వాళ్ళందరూ రాముడు కృష్ణుడు కూడా అదే మాట అన్నారు. కానీ బాగా ఈ కాలంలో ప్రచారంలోకి వచ్చినటువంటిది అక్కల కోట్స్వామి యొక్క ఆ మాట నాకు మరాఠీలో గుర్తులేదు. కానీ దాని భావం ఏంటి అంటే నేనుండగా నీకు భయం ఎందుకు. అంటే రకరకోట స్వామి చరిత్రలో మొట్టమొదట మనకి తగిలేది ఆ లక్షణం. రెండోది చాలా ముఖ్యంగా నేను మీకు చెప్పింది ఏంటంటే ఫిరంగుల్లో తలపెట్టడం. ఆయన ఏం చేసేవారంటే ఆడుకుంటూ ఉండేవాడు, అక్కడ పక్కన ఏదో రాజు ఉండేవాడు, ఆ రాజు కోటకి అప్పుడప్పుడు ఆతిథ్యానికి వెళ్తూ ఉండేవాడు. ఈయన వెళ్తూ ఉంటే ఆ బురుజు మీద ఫిరంగులు పెట్టి ఉంటాయి. ఈయన ఏం చేసేవాడు, దాని పైకి వెళ్ళేవాడు, వాటి ఏమంటారు దాన్ని గొట్టం, ఆ గొట్టంలో తలపెట్టి కసేపు నుంచి తీసేస్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నామంటే నేను స్వాతంత్ర సైనికుల్ని తయారు చేస్తున్నాను. ఆ తర్వాత వీళ్ళందరూ తయారయ్యారు. అత్యత గురువులు కొద్ది పనులు మొదలెట్టి కొన్ని పనులు తీసేసిన, కొన్ని పనులు ఆరంభింపజేసి దాన్ని అక్కడ ఆపేసి మళ్ళా ఇంకో చోట చేయండి అన్నా, కొన్ని తయారు చేసిన దాన్ని భద్రకొట్టి మళ్ళా మీరు ఇంకో షేప్ ఇవ్వాలన్నా, మన బుర్రతో ఆలోచించకూడదు, రెండే చేసుకోవాలి. గురువుకి అంతా తెలుసు అని నమ్మినప్పుడు దాని వెనకాతర చాలా పెద్ద లాభం ఉండి ఉంటుంది. ఎవరికి? ప్రపంచానికి. ఆ సంస్థకి లాభం ఉండే పని చేయడు గురువు. గురువు ఏది చేసినా కూడా ప్రపంచానికి లాభం ఇచ్చేటటువంటి పని చేస్తాడు. అలాంటి విషయంలో మా శ్రీరామ శర్మ ఆచార్య చేసినటువంటి ఒక పని చెప్తాను నేను. రష్యాలో కొన్ని సంవత్సరాల కిందట చాలా పెద్ద భూకంపం వచ్చింది, గుర్తుందా? ఆల్బేనియాలు కదా, చాలా పెద్దది, కొన్ని వేల మంది చనిపోయారు, చాలా గందరగోళం అయింది. అది కూడా ఏంటి, ఎడారిలో వచ్చింది కనుక అంత, అదే కనుక ఊళ్ళోనే ఎక్కడో వచ్చి ఉంటే అసలు దేశం ఎగిరిపోయి ఉండేది. ఆ భూకంపం అర్ధరాత్రి 12 ఆ ప్రాంతాలకు వచ్చింది. ఆ భూకంపం 12 గంటలకు వస్తే ఆ రోజు రాత్రి 11 గంటలకి నిద్ర లేపేశారు గురువు గారు అందరినీ, మెయిన్ కార్యకర్తని. ఆయన జ్యోతిష్ శాస్త్రం మీద అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేయిస్తూ 12 గ్రహాలతో 12 రాశులతో సంబంధించినటువంటి ఒక జ్యోతిష్ శాస్త్రాన్ని డెవలప్ చేయించారు గురువు గారు. దానికి సంబంధించిన యంత్రాలన్నీ కూడా శాంతి కుంజిలో ఏ డైరెక్షన్స్ లో ఉండాలో ఆ డైరెక్షన్స్ లో ఆయన కట్టించి పెట్టారు. అక్కడ ఎంకే శర్మ అని ఒక మెకానికల్ ఇంజనీర్ కమ్ ఆస్ట్రాలజర్, ఆయన అవంతా చూస్తూ ఉండేవాడు. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ కట్టించినవి ఆయన రక్షణలో ఉండేది. అది చుట్టూ ఉన్నాయన్నమాట. ఇక్కడ మన వాకింగ్ ట్రాక్ ఎలా ఉందో అక్కడ కూడా ఒక వాకింగ్ ట్రాక్ లాంటిది ఉంది. వాకింగ్ ట్రాక్ కాదు, 4 వైపులా బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ లోకి వెళ్ళడానికి 4 వైపులా దారులు ఉన్నాయి. ఆ దారులు అక్కడ కట్టి ఉన్నాయి. ఆ రోజు రాత్రి 11 గంటలకి అందరినీ పిలిచి ఒక్కొక్కటేయండి అన్నీ అన్నాడు. అది కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కట్టినటువంటి అస్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ని కూలగొట్టేయండి అన్నాడు. మళ్ళీ గురువు గారు చెప్పాక ఏం చెప్తారు, నెసగేరట కానీ కూలగొట్టేశారు. తర్వాత పేపర్లో పడింది, ఇది అర్మేనియాలో జరిగింది. అప్పుడు ఆయన చెప్పాడు, ఇది కూలగొట్టేశారు మీరు, భారతదేశానికి దరిదాపుల్లో రావాల్సినటువంటి ఆ భూకంపం ఆడిపోయింది. అంటే ఇది కూలగొట్టి ఉండకపోతే మనుషులు మేము గురువు కంటే తెలివైన వాళ్ళం అనుకుని లక్షలు పెట్టి కట్టినటువంటి ఈ యంత్రాలు ఉండకపోతే అసలు దేశమే ఎగిరిపోయేదేమో. అప్పుడు ఒక విధంగా మీరు అదృష్టవంతులు అయ్యేవారు, అనవసరంగా ఈ క్లాస్కి వచ్చి ఈ బాధ్యుడు మీకు ఉండేది కాదు, మనం అందరం ఎవరు ఉండేవాళ్ళం కాదు. ఇంకా గురువుల యొక్క ఆ ప్రణాళికలో వాళ్ళు చేసేటటువంటి ప్రతి పని కూడా అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురు. మీకు తెలిసినా తెలియకపోయినా ఆయన చేసినటువంటి పని మొత్తం సమాజానికి సృష్టికి ఉపయోగపడుతుంది. అది మనకు అర్థం అవ్వాలి. మనకి ఏమి ఉపయోగపడదు, కానీ మనం సృష్టిలో ఉన్నాం గనక, సృష్టి బాగా ఉంటే మనం బాగా ఉంటాం గనక ఆ విధంగా మనకి ఉపయోగపడుతుంది. అది జనరల్ గా ఇది అక్కలకోట మహారాజు యొక్క జీవితంలో మనకి అనేక సార్లు రకరకాలుగా తెలుపుతారు. అక్కలకోట స్వామి దగ్గర నుంచి వచ్చేసరికల్లా ఈ గురు చరిత్రల్లో సూపర్ ఇంపోజిషన్స్ వస్తాయి. ఎవరి చరిత్ర ఎవరికి చదువుతున్నామో అంతా ఒకేలా కనిపిస్తాయి మనకి. షిర్డీ సాయి అక్కలకోట స్వామి ఆల్మోస్ట్ సమకాలీకులు. అంటే అక్కలకోట స్వామి తర్వాత షిర్డీ సాయి ఉన్నాడు, కానీ షిర్డీ సాయి జీవించి ఉన్నప్పుడు అక్కలకోట స్వామి కూడా జీవించి ఉన్నాడు. ఆయన శరీరం వదిలేసిన తర్వాత అక్కలకోట స్వామి శరీరం వదిలేసిన తర్వాత ఒక శిష్యుడు బాధపడుతూ ఉంటే, ఎందుకు బాధపడతావు, నీ సిద్ధిలో ఉన్నాను కదా, అక్కడ పో అంటాడు. అలాగే నృసింహ సరస్వతి స్వామికి ఒక ఆమె ఏమంటారు దాన్ని మొక్కుకుంటుంది, నా పని ఇది జరిగితే 1000 మంది బ్రాహ్మణులకు పెడతాను అని. అక్కలకోట స్వామి, నృసింహ సరస్వతి స్వామి లేడు. అప్పుడు అక్కలకోట స్వామి తినేసి 1000 మంది బ్రాహ్మణులకి సరిపోయింది పో అంటాడు. అలాగా ఈ దత్తుల యొక్క జీవిత చరిత్రలో ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. అంచేత మీరు సాయి గొప్ప, నృసింహ స్వామి గొప్ప అని అనుకుంటే మీరు ఒక ముక్క విరగొట్టేసినట్టే ఆ పంచాయతనంలో. అంచేత ఆ పని మాత్రం మీరు ఎప్పుడు చేయకండి. అంచేత అక్కలకోట స్వామి అయిపోయిన తర్వాత ఇంకెవరు, ఇంకా ఆయన గురించి నేనేమి చెప్పాను, ఇంకేంటే నాకేమీ తెలియదు, మీకేమీ తెలియదు. సాయి గురించి అంతా తెలిసే కదా, మనం ఎప్పుడు మాట్లాడుకున్నా ఆయన గురించి చెప్తాం కనుక. ఆయన యొక్క చరిత్రలో ఉన్నటువంటి అనేక విషయాలు మనం అనేక సార్లు చదువుకుందాం మనం, కానీ ఆయన యొక్క చరిత్రలో ఉన్నటువంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మృత్యువర్మ అమృతంగమయ, చనిపోయి తిరిగి బతకడం ఎలాగా అన్నది ఆయన ప్రూవ్ చేశాడు. ఆయన ఆ బిట్ మనం చదువుతాం కానీ అది మనకి వర్తిస్తుంది అని పట్టించుకో. ఏ బిట్ గురించి చెప్తున్నాను నేను, 3 రోజుల పాటు నేను రాను, ఒకవేళ రాకపోతే మాత్రం శరీరాన్ని సమాధి చేసేయండి, వస్తే మాత్రం సరే. దాదాపు అదే టైంలో రామకృష్ణ పరమహంస శరీరం వదిలేస్తాడు, ఈయన శరీరంలోకి ప్రవేశిస్తాడు, అటు రామకృష్ణ పరమహంస శరీరాన్ని వదిలేస్తాడు. అంచేత రామకృష్ణ పరమహంసకి సిద్ధి స్థాయికి ఉండేటువంటి లింక్ మనకు అర్థమవుతే ఈ అవధూతల కోవలో రామకృష్ణ పరమహంస కూడా వచ్చేస్తాడు. అంచేత అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అంచేత దత్త చరిత్రను మీరు అలా చదువుకుంటూ ఇక్కడ అఖండంగా మొదట గురుచరిత్ర పారాయణ పూర్తి చేయండి. ఈ లోపల నేను కొంతమందిని అడిగాను, వాళ్ళ ఊళ్ళ నుంచి కూడా ఒక బెటాలియన్ లాగా బ్యాచ్ లాగా పంపించండి అని. అలాగా మనం ఒక 12-16 మంది బ్యాచ్ల్ని, ఓ 30 బ్యాచ్లు తయారు చేసుకుందాం అనుకోండి, ఒకే ఊళ్ళో ఉండొచ్చు, పక్కపక్క ఊళ్ళో ఉండొచ్చు. ఓ 30 బ్యాచ్లు తయారవుతే లాభం ఏంటి అంటే ఆ 16 గురు ఒక రోజు వస్తారు, ఆ ఒకరోజు పారాయణ వాళ్ళ బాధ్యత విడిపోతారు, 2 రోజు ఇంకో బ్యాచ్ వస్తుంది. అంటే ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కేవలం వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తిగతమైనటువంటి స్వల్పమైనటువంటి అవసరాలు ఇచ్చేయగలిగితే పారాయణ రాత్రి పగలు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. అమ్మాయి వాళ్ళు చేసుకుంటారు మనం చేసుకో అక్కర్లేదు అని కాదు, మీరు చేసుకున్నాకే వాళ్ళకి ఛాన్స్ రావాలి అనే ఏమంటారు దాన్ని సంకల్పం మీకుండాలంటే, అమ్మ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎప్పుడు వస్తారా బాబు, మాస్టర్ చెప్పారు వస్తారని చెప్పి ఒక్కడూ రావటం లేదు. ముందు మీరు అర్థమైంది కదా, కానీ దీనివల్ల లాభం ఏంటవుతుంది అంటే ఇలా 30 బ్యాచ్లు ఉన్నాయనుకోండి, 29 రోజులు వాళ్ళ ఊళ్ళలో చదువుకుంటారు, 30 రోజు ఇక్కడికి వస్తారు. ఆ బ్యాచ్లు వచ్చేది ఒక్కొక్క రోజు గ్యాప్ ఇచ్చి మనం పెట్టుకుంటే ప్రతిరోజు కూడా ఇక్కడ పూర్ణాహుతిగా మారుతుంది. ఈ దత్తక్షేత్రంలో ప్రతిరోజు పూర్ణాహుతి జరుగుతుంది, పూర్ణాహుతి జరుగుతుంది కనుక యజ్ఞం జరగాలి. అంతేత ప్రతిరోజు యజ్ఞం జరగడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ప్లస్ అది మామూలుగా కాదుగా పూర్ణాహుతి కదా, పూర్ణాహుతి లెవెల్లో జరుగుతాయి అంత. అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు మనము, ప్లస్ ఇంకాస్త సంఖ్య పెరిగిందనుకోండి, 2-2 జతలు రావటం మొదలెడితే ఇంకా మనం నిద్రపోవచ్చు, ఇంకా ఎవరు దీన్ని ఆపలేరు. అర్థమైంది కదా, ఇంకా దాన్ని మనసులో పెట్టుకుని ఆ విధంగా మీరు ఎంత తొందరగా చేస్తారో చూసి, ఈ 5 పుస్తకాలు మీరు చదివేసి మేము ఈ యాంగిల్లో బాగా అర్థమైపోయింది మాస్టర్ అని చెప్తూ ఒక 4 రోజుల పాటు అఖండ పారాయణ జరిగిపోయిన తర్వాత మనం మళ్ళీ క్లాస్ తీసుకుందాం 30 డేస్ తర్వాత. రఫ్గా డేట్ అనుకోండి, నేను 30 డేస్ తర్వాత నివాళించే కాదు, సుమారు 30 రోజులు. కానీ ఈ లోపల మీరు ఏం చేయాలి, ఈ దత్త చరిత్రలు ఈ అవతారాలు ఉన్నాయి, ఇది ప్లస్ అసలైన మూల విరాట్ దత్తపురాణం, ఆయన గురించి కూడా మనకి తెలియాలి. సరేనా? ఇంకా